ఆత్మ పొందుతాడు. భారతం మహాభారతం అవ్వటానికి కారణం భగవద్గీత అందులో ఉండటం వల్ల ఏంటని మధ్వాచార్యులు వారు చెప్తారు. అది భారతమే, కానీ భారతం మహాభారతం అండి. మహాభారతం అవడానికి భగవద్గీత అందులో ఉండటం వల్ల, ఆ భారతం అనే గ్రంథంలో ఇతిహాసంలో ఉండటం వల్ల అది మహాభారతం అండి. విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, ఈ రెండు మహాభారతంలోనే ఉన్నాయి. అక్కడ భీష్ముడు ఆచార్యుడు, భీష్ముడు చెబితే అక్కడ ధర్మరాజు విన్నాడు. ఇక్కడ స్వయంగా నారాయణుడు చెప్తే నడుడైనటువంటి అర్జునుడు శ్రవణం చేశాడు. కృష్ణుడికి దేవుడు స్వయంగా భగవంతుడు. స్వయంగా భగవంతుడు అంటే అర్జునుడు ఏంటంటే అనుకుంటే అవ్వలేదు సహజంగానే ఆయన దేవుడు అని చెప్పడం కోసం స్వయంగా భగవంతుడు అని చెప్తాడు. తర్వాత అది కృష్ణుడు చెప్పిన గీత కాదు, కృష్ణుడు భగవంతుడై చెప్పాడు. ఊహించదు మాట నిదర్శనం ఏంటంటే విభూతి యుగంలో నేను కృష్ణుని, నేను రాముని, కుమారస్వామిని, శంకరుని అని చెప్తాడు. అక్కడ కృష్ణుడు కూడా చెబుతున్న కృష్ణ గీత ఉండదు, కృష్ణుడుగా చెప్పాలి. ఈశ్వరుడై, భగవంతుడై, సర్వేశ్వరుడై చెప్తాడు. అంచేత దానికి భగవద్గీత అని పేరు వచ్చింది. కానీ కృష్ణ గీత అని ఎవరు అంటారు, భగవద్గీత అని అంటారు. గీతలో ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు దాన్ని పునాదులు ఉంటాయి, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టారు. అలాగే ఆధ్యాత్మిక కృష్ణుడు రిపీటెడ్గా పునః తిరిగి తిరిగి చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు కర్మని యోగంగా చేసి నువ్వు పవిత్రుడు అవ్వటానికి ప్రయత్నించు. పవిత్రత లేకపోతే నువ్వు సాధించింది ఏం లేదు, ఆధ్యాత్మికంగా నువ్వు ప్రగతి పొందలేవు. అంచేత గీత పొడిగినా ఎక్కువ కర్మయోగం గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరించాడు. అంటే భవనానికి పునాది ఎటు ఉండదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కర్మయోగం ఎటు ఉండదు. అంటే కర్మయోగం వల్ల మాకు చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే చిత్తశుద్ధి లేకపోతే మనకు అంతర్దృష్టి కలగదు, అంటే లోపల చూపు కలగదు. చిత్తశుద్ధి లేని వాడికి చర్మదృష్టి ఉంటుంది, చిత్తశుద్ధి కలిగిన వాడికి ఆత్మదృష్టి ఉంటుంది. ఎవరికైతే చిత్తశుద్ధి ఉందో వాడు మనస్సు వాడు అనుకోకుండా వెళ్ళి హృదయంలో కరిగిపోతూ ఉంటుంది. ఏ హృదయంలో అయితే పరమాత్మ నేను ఉన్నానని చెప్పాడో ఆ హృదయం యొక్క పవిత్రత కానీ, ఆ హృదయం యొక్క సౌందర్యం కానీ, ఆ హృదయం యొక్క గంభీరత కానీ, దాని యొక్క నిర్మలత్వం కానీ మనం ఊహించలేదు. అది అవ్వటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఊహిస్తే అందేది కాదు. అయితే గీతలో చెప్పిన ముఖ్యమైన సారాంశం ఏంటంటే, నీ తలకాయ ఎంత పెద్ద ఎత్తులో ఉన్నా నీ కాళ్ళని మటుకు భూమి మీద ఉంచు అని. నీ తలకాయ పెద్ద ఎత్తులో ఉంటే ఉండనే నీ పాదాల మటుకు భూమి మీద ఉండాలి. అంటే ఈ ప్రపంచం ట్రైనింగ్ గ్రౌండ్, ఈ ప్రపంచం అనేది, ప్రకృతి అనేది ట్రైనింగ్ గ్రౌండ్. అంటే నీకు వచ్చే ఆలోచన కానీ, నీకు వచ్చే తలంపు కానీ, అది ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక అవకాశం. మానవ జన్మ మనకేదో ఊహలు వస్తూ ఉంటాయి, తలం మంచి పని చెయ్యాలి. మంచి చేసిన వాళ్ళకి దుర్గత లేదని పరమాత్మ చెప్తారు. మంచి చెయ్యాలని అనుకోవటం లేదు, చెయ్యటం లేదు, అది ప్రాక్టీస్ చెయ్యాలి. అలా ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి అన్న విషయం గురించి గీత తొడుగున పరమేశ్వరుడు ఈశ్వరుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒక నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విషయాలు అయితే నీకు ఆటంకాలు వస్తున్నాయి అంటే, భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం, ప్రతి శబ్దం నూటికి రూపాయలు సత్యం, ఇది మర్చిపోకుండా. అయితే మనకి ఈ దేహానికి సంబంధించిన వాసనలు, దేహానికి సంబంధించిన టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ భౌతికపరమైన సంస్కారాలు, దేహానికి సంబంధించిన సంస్కారాలు మనకి ఎక్కువ ఉన్నాయి. అంటే మన వాసన, మన తలంపు, మన వికారములు, మన రాగద్వేషములను మన భ్రాంతిలో పెట్టి మన మనసులో అనుకున్నది నిజం అనిపిస్తుంది, దేవుడు చెప్పింది అనిజం అనిపిస్తుంది. అంటే మన మనస్సే మన భ్రాంతిలో పెడతాము, మన వాసనే మన భ్రాంతిలో పెడతాం. భ్రాంతిలో పెట్టి ఏం చేస్తామంటే నిజాన్ని అనిజం కింద, అనిజాన్ని నిజం కింద కనిపించేలా చేస్తాం. అయ్యా భగవద్గీతలో ఒక శ్లోకం చాలు మనం బాగుపడటం కోసం. ఒక్క శ్లోకం చెప్పిన బాధ్యత చేస్తుంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని శ్లోకాల ద్వారా అన్ని శ్లోకాలంటే అన్ని మార్గాలు. నాలుగు మార్గాలు అనుకోకుండా భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం అంటే ఒక్కో శ్లోకం ఒక మార్గం. మీరు ఒక్క శ్లోకం మీద కాన్సన్ట్రేట్ చేసి మననం చేసి దాని తాత్పర్యాన్ని కనుక మీరు గ్రహిస్తుంటే ఉద్ధరించబడతారు. ఒక్క శ్లోకం చాలు. మీ శ్లోకం అంతా పోవటానికి ఒక్క శ్లోకం సరిపోదు. మీ శ్లోకం పోనప్పుడు ఎన్ని శ్లోకాలు చదివినా ఒకటి. శ్లోకాలు ఎందుకంటే శ్లోకం పోవటానికి ఒక్క శ్లోకం చాలు. మీకున్న దుఃఖాన్ని అంతా హరించి వేయటానికి అది పుట్టిగా ఉంటుంది. పుస్తకం 700 శ్లోకాలు. దాని కీర్తి మటుకి చాలా గొప్పది. ప్రపంచం పొడుగునా ప్రపంచం అంతా భగవద్గీత యొక్క కీర్తి ఉంది. అందులో మీరు ఏ కొన్ని శ్లోకాలు మీకు నచ్చిన శ్లోకాలు తీసుకుని, అంటే మీకు సాధనకి బాగా అన్ని శ్లోకాలు మంచియే, కానీ మీ ప్రవృత్తికి, మీ మానసిక ప్రవృత్తికి బాగా అనుకూలమైన శ్లోకాలను చూసి వాటిని ప్రాక్టీస్ చేయండి. ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక ఆచరించడానికి ట్రై చేయండి. ఆచరించిన తర్వాత జ్ఞానం మనకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆచరించాలనే బుద్ధి పడుతుంది. ఆచరించిన తర్వాత అనుభవంలోకి వస్తుంది. అది క్రమం. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. ఈశ్వరుడు చేతిలో ఉన్న పని ఈశ్వరుడు చేస్తాడు. ఫలం ఆయన చేతిలో ఉంది, పని నీ చేతిలో ఉంది. అంచేత ఆయన చేసే పని ఆయన చేస్తాడు, నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో కృష్ణుడు చెప్తా ఉంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీరు కంగారు పడకూడదు. అసలు ఆ కాలం వచ్చినప్పుడు ఆ పని మీకు పూర్తి అవుతూ ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం కూడా, భౌతికమైన పనులు కూడా కంగారు పడితే అయిపో టైం రావాలి. దానికి వెయిటెన్సీ, వెయిట్ చేస్తూ ఉండాలి, వాచ్ చేస్తూ ఉండాలి. మన కృషి మనం చేస్తూ ఉండాలి. కాలం కలిసి వస్తుంది, 100% టైంలో పొందుతాం. వెయిటెన్సీ, వెయిటెన్సీ. నీకు నీ చేతిలో నువ్వు పని చేయి, శ్రద్ధగా చెయ్యి. ఆ చేసి అయిష్టంగా చెయ్యి, నీ ఇష్టంగా చెయ్యి. ఈశ్వరుడు చేతిలో పని ఆయన ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన నిర్ణయించుకుంటాడు, అది చేస్తాడు. అది నువ్వు ఆయనకి జ్ఞాపకం తీసుకురావక్కర్లేదు. ఈశ్వరుడికి నేను ఎంత కష్టపడుతున్నాను, నా కృషిని ఈశ్వరుడు గుర్తించడం లేదని అనుకుంటే అది భక్తి కాదు, శరణాగతి కాదు, కంప్లైంట్. అది నేను చాలా సాధన చేస్తున్నాను, నాకు ఇంకా జ్ఞానం కలగలేదు అని అనుకుంటున్నావు అనుకో, అది శరణాగతి కాదు, అది భక్తి కాదు, అది చూసిన కంప్లైంట్ చేసినట్టు వచ్చి అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగేది ఈశ్వర సంకల్పం. అంచేత భక్తులు ఏమంటారంటే నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తాడు భక్తుడు. ఒకసారి మనము సంకల్పిస్తాం, ఈశ్వరు సంకల్పం ఉంటుంది. ఈ రెండు ఒకసారి కలుస్తే ఈశ్వర సంకల్పం, మానవ సంకల్పం కలిసినప్పుడు కూడా జరిగే ఈశ్వర సంకల్పమే. ఒకసారి మన సంకల్పం వేరవుతుంది, ఈశ్వర సంకల్పం వేరవుతుంది, అప్పుడు కూడా జరిగే ఈశ్వర సంకల్పమే. నీ సంకల్పం నెరవేరదు. మీ ఇతర సంకల్పాలు కలిసి అనుకోండి, ఈశ్వర సంకల్పం, మానవ జీవుడి సంకల్పమే. అప్పుడు కూడా ఈశ్వర సంకల్పం జరుగుతుంది, కానీ నా సంకల్పం ఈ పని అయ్యింది అని అహంభావం నేను తెలుసుకుంటాను. ఈ రహస్యం అంతా ఇక్కడ ఉంది. ఒకసారి మనం అనుకున్న పని జరుగుతుంది, ఒకసారి జరగదు. అది జరిగినప్పుడు ఈశ్వర సంకల్పమే, జరగనప్పుడు కూడా ఈశ్వర సంకల్పమే. మనం అనుకుంటాం జరిగినప్పుడు నా సంకల్పంలో జరిగిందని అనుకుంటాం. జరిగినా జరగపోయినా ఈశ్వరు ఏంటంటే ఈశ్వరుడికి శక్తి ఉంది, కానీ నీ అహంభావనకి శక్తి లేదు. మన అహంభావానికి శక్తి లేదు, శక్తి అంతా కూడా ఈశ్వరుడిది. యోగ కర్మసు కౌశలం, పనిలో నేర్పు ఉండాలి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు ఎలా పని చేస్తే నువ్వు యోగి అవుతావో, ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా తెలుసుకుని చెయ్యి. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, మనం ఎలా పని చేస్తే బంధములు పడతాం అలా చేస్తున్నాం. భగవంతుడు చెప్పింది ఏంటంటే ఎలా పని చేస్తే నీకు మోక్షం కలుగుతుందో, బంధువులోంచి, అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, దేహభావంలోంచి, దేహబుద్ధిలోంచి, దేహాభిమానంలోంచి ఎలా పని చేస్తే నువ్వు బయటపడతావో అది నేర్చుకుని తెలుసుకుని చెయ్యి. చెయ్యి ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి. అంటే కర్మరంగమే నువ్వు ఎప్పుడూ కర్మను విడిచిపెట్టవు. గీత పొడుగునం అన్ని యోగాల్లో కర్మ ప్రాముఖ్యతను గురించి చెప్తాడు. అయితే నువ్వు చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి. మనం పని చేసేది అందులో మనకు స్వార్థం ఉందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. స్వార్థం ఉన్నవాడు పరమార్థాన్ని అందుకోలేదు. అంటే నువ్వు దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని, నీ అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించకూడదు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించడం నేర్చుకో. నువ్వు ఇష్టానుకరణ నువ్వు కొన్ని జన్మల కంటే చేస్తే నీకు ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. పులి దగ్గరికి మేకలు వెళ్ళవు. మనం ఎడమన్నా వెళ్ళవు, మేకలు మనమే వెళ్ళవు. పులి ఎక్కడ ఉందా నీకు మేకలు వెళ్ళవు. అలాగే నీకు భక్తుల పులిని నువ్వు సంపాదిస్తే, భక్తిని సంపాదిస్తే నీ వికారాలు ఏమి నీ దగ్గరికి రావు. దేహగతమైన వికారాలు, దేహగతమైన పులుసు, మనోగతమైనటువంటి వికారాలు పులి దగ్గరికి మేకలు ఎలా వెళ్ళవు. నీకు భక్తి కలిగితే, పరమేశ్వరుడు పట్ల నీకు భక్తి కలిగితే నీకు దేహపరమైనటువంటి మానసిక పరమైనటువంటి వికారాలు తగ్గిపోతాయి. భక్తిలో కూడా సకామ భక్తి, నిష్కామ భక్తి అని ఉంది. సకామ భక్తి వల్ల మీ కోరికలు నెరవేరవచ్చు, నిష్కామ భక్తి వల్ల మోక్షం వచ్చు. అది భక్తే, ఇది భక్తే. కానీ నీకు సకామ భక్తి వల్ల కోరికలు నెరవేరుతాయి, నిష్కామ భక్తి వల్ల నీకు మోక్షం వచ్చు. సర్వసాధారణంగా చాలామంది 11 అజ్ఞాన గంట ప్రాముఖ్యత ఇవ్వడం, విశ్వలోక సందర్శన యోగానికి చాలామంది ప్రాముఖ్యత ఇవ్వడం, అర్జున విశాల యోగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం. కానీ నా దృష్టిలో ఆ రెండు యోగాలు కూడా చాలా గొప్ప యోగం. అర్జునుడికి విషాదం వస్తే యోగ అయ్యాడు, మనకి విషాదం వస్తే రోగులం అవుతాం. ఇంకేదంటే మన కోసమే మనం ఏడుస్తాం, కానీ ఇతరుల కోసం మనం ఎప్పుడూ ఏడవలేదు. అర్జునుడికి ఇతరుల కోసం ఏడ్చి యోగ అయిపోయాడు. మనం మన కోసం ఏడిస్తే యోగులు అవ్వం, రోగులు అవుతాం. తీరంగా ఎడ్రస్ హాస్పిటల్ ఎందుకు చెప్తున్నానంటే, అర్జున విషయాలయంలో కృష్ణుడు మాట్లాడిన లేవని ఉపదేశం ఏమిటి? ఉపదేశం ఎక్కడో 2 అధ్యాయంలో 11 శ్లోకం దానికి ప్రారంభమైంది. అలాగని చెప్పి మొదటి అధ్యాయానికి ప్రాముఖ్యత లేకుండా ప్రాముఖ్యత లేదని మీరు అనుకోవద్దు. మన కమ్యూనికేషన్ అంతా అక్కడ పునాదిలో మీ ఇటుకలు కనపడవు. పునాదిలో ఇటుకలు కనపట్టాలి కానీ పునాదిలో ఇటుకలకు ప్రాముఖ్యత ఇవ్వటం మహనకండి. ఇది పైన ఇటుకలని మూసేది పునాదిలో ఉన్న ఇటుకలే. అందుచేత కానీ 1 అధ్యాయం, ఇంకా 11 అధ్యాయానికి కూడా ఎవరు ప్రాముఖ్యత ఇవ్వరు. అందులో కొన్ని కోరికలు నెరవేర్చే శ్లోకాలని అంతిమ చదివితే చదవచ్చు. కానీ 11 అధ్యాయం కూడా చాలా గొప్ప అధ్యాయం, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎందుకే చెబుతున్నానంటే, కృష్ణుడు ఎంత బోధించినా ఆయన విశ్వరూపం చూపించిన తర్వాత, ఆయన ఎంతవాడో చూపించిన తర్వాత, ఆయన పరమాత్మ సృష్టి అంతా నేనే వ్యాపించున్నాను. లోపల ఉన్నాను, బయట ఉన్నాను, భయం ఉన్నాను, చింత ఉన్నాను, ఖగోళంతో వ్యాపించి ఉన్నాను. నువ్వు చూసే ఈ ఆరోగ్య మనిషినే కాదు, నేను ఖగోళంతో వ్యాపించి ఉన్నాను. నేను ఏమి చూడలేదు అని ఆ విశ్వరూపం చూపించిన తర్వాత అర్థం చేస్తాను అని. అంటే మన మనస్సు ఉన్న బలహీనత ఏంటంటే, మన మనస్సు కంటే పెద్ద శక్తిని మన మనస్సు చూసినప్పుడు అది అనుభవించింది, కానీ లేకపోతే అనగలదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు నాకు కూడా వర్తిస్తుంది మాట. మన మనస్సు కంటే పెద్ద శక్తిని పెద్ద జ్యోతి అది చూసింది అనుకుంటే అప్పుడు అది అనుభవించింది. అది చూడలేదనుకోండి అది అనగలదు. కేవలం పాఠాలు నేర్చుకోవడం వాళ్ళది అనగలదు. అంటే కృష్ణుని ప్రేమనాడు విశ్వరూప సంభాషణ చూసిన తర్వాత నేను ఇంకే మా బావ అనుకున్నాను. అంటే నువ్వు భగవంతుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్న. అంటే ఏంటి? దానికి అతీతమైన ఈశ్వరుడు అర్జునుడికి, అర్జునుడి యొక్క మనస్సుకి, అర్జున జీవలక్షణాలకి అతీతమైన శక్తిని ఈశ్వరుడు ప్రదర్శించాడు విశ్వరూప సంభాషణ యోగంలో. అప్పుడు అర్జునుడి యొక్క అహంభావన పాల్చబడింది. అయితే ఆ అధ్యాయం కూడా కొంతమంది పట్టించుకోరు. అది కూడా చాలా పెద్ద అధ్యాయం, చాలా గొప్ప అధ్యాయం. సంస్కృత సాహిత్యం తెలిసిన వాళ్ళందరూ కూడా 11 అధ్యాయంలో సంస్కృత సాహిత్యం చాలా మంచి సాహిత్యం ఉందని చెప్తారు. సంస్కృత భాష బాగా తెలుసున్నవాడు ఆ శ్లోకాలు చదవడం కొంచెం కష్టం ఉండొచ్చు. 11 అధ్యాయంలో శ్లోకాలు భక్తి యోగంలో ఉన్న శ్లోకాలు అంత తేలిగ్గా ఉండవు, కానీ 11 అధ్యాయంలో కూడా పిండి ఎక్కువగానే ఉంది. అంటే మీరు భగవద్గీతను మీరు చదవండి, మీరు చదివించండి, దాని పట్ల హితవు లేకపోతే హితవు కలగ చేసుకోండి. ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షి గారితో మాట్లాడుతూ, నేను భగవద్గీత అప్పుడప్పుడు నాకు గుణం కుదిరినప్పుడు చదువుతున్నానండి అన్నాడు. నా ఇప్పుడు గుణం కుదరాలని నాకు. మనకు కూడా వయసు అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినాయి, కానీ చిన్నపిల్లల లక్షణాలు నాకు పోలేదు. మళ్ళీ చైల్డ్ బ్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో. చైల్డ్ బ్రెయిన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలోనూ మనుషులు ఎంతమంది ఉన్నారో ఈ మనుషుల యొక్క వయసు అంతా యావరేజ్ చేశారు. యావరేజ్ చేస్తే ఇప్పుడు ఒక మనిషికి 70 ఏళ్ళు ఉండొచ్చు, ఒక మనిషికి 90 ఏళ్ళు ఉండొచ్చు, ఒక మనిషికి 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ వయసుని పెద్దవాడి వయసు చిన్నవాడి వయసు యావరేజ్ చేసి తెలివితేటలు అన్ని ఉన్నాయని కలిపితే 12వ సంవత్సరం తెలియవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఇప్పుడు మానవ జాతికి అంతే తెలివి ఉందని చెప్తారు. అయితే కొంతమందికి ఎక్కువ తెలివి ఉండొచ్చు, కొంతమందికి తక్కువ తెలివి ఉండొచ్చు, దాన్ని యావరేజ్ చేశారు. యావరేజ్ చేస్తే 12వ సంవత్సరం పెద్దవాడికి ఎంత తెలివి ఉంటుందో, మొత్తం మీద ప్రపంచంలో మానవ జాతికి అంతే తెలివి ఉందని. అంటే మనకి చైల్డ్ బ్రెయిన్, శ్మశానంలోకి వెళ్ళే రోజున కూడా చైల్డ్ బ్రెయిన్లోంచి మనం బయటకు రాలి. ఆ పిల్లల మనస్తత్వం, ఆ పిల్లల గుణాల్లోంచి మనం బయటకు రాలేకపోతాం, పొరతనాల్లోంచి బయటకు రాలేకపోతుంది. దాని చైల్డ్ బ్రెయిన్ అంటారు. అంటే వయసు 90 ఏళ్ళు వచ్చేస్తాయి, శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు, ఊరి పొమ్మంటుంది, ఒలకాడ రమ్మంటుంది. అయినప్పటికీ పిల్లల లక్షణాల నుంచి అయ్యో లక్షణాలు వెళ్ళి ఆ పొరతన లక్షణాల నుంచి వాడి మొదట బయటకు రాదు. కారణం ఏంటంటే అది సజ్జన సత్పురుషులతో సహవాసం లేదు, శాస్త్రం యొక్క శాస్త్రాన్ని ఎక్కువ వారు పరిశీలించలేదు, సజ్జనులతో సాంగత్యం లేదు, సాధన లేదు, ఏమీ లేకుండా వారు ఆ చైల్డ్ బ్రెయిన్ నుంచి వారు బయటకు రాలి. అదే మీ చైల్డ్ బ్రెయిన్లో నుంచి బయటకు రావాలంటే భగవద్గీతని డీటెయిల్డ్గా ఏదో పరీక్షలు చదివినట్టు చదవకుండా చాలా డీటెయిల్డ్గా చదవాలి, చాలా ఓర్పుగా చదవాలి. కృష్ణుడు 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేయమన్నాడు. ఏమి చెప్పాడు? మోక్షానికి కూడా నువ్వు సన్యాసం ఇచ్చేయమన్నాడు. అసలు నువ్వు బంధంలో అసలు ఏమైన సంగతి నీకు తెలిస్తే అసలు మోక్షానికి కోరేవాడు ఎవరు ఉంటాడు? అక్కడ ఎవడో ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అసలు నువ్వు బంధంలో లేవని నీకు తెలిసినప్పుడు మోక్షం కావాలని ఎవరు కోరతాడు? మోక్షం కావాలని ఎవరు కోరుకోడు. మానవుడు చేసింది 24 గంటలు లోకం ఇచ్చాడు. కానీ మీరు ఏమనుకుంటారంటే నేను ఆత్మీకరణ చేస్తున్నానని అనుకుంటాడు. ఆత్మీకరణ వదిలేసిన పరిశ్రమలో మనం చేసేది లోకం ఇచ్చాడు. లోకవిచారణ చేస్తే లోకానికి సన్నిహితం అవుతాం, ఆత్మవిచారణ చేస్తే ఆత్మలో ఐక్యం అవుతాం. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అంటే మనం మూఢనమ్మకాలు కాదు, చేతి బుద్ధి కూడా పెంచుకోవాలి. రమణ మహర్షి గారు అన్నారు, నీకు కాళ్ళున్నాయి నడుస్తున్నాయి, చేతులున్నాయి పనిచేస్తున్నాయి, కళ్ళు ఉన్నాయి చూసుకుంటున్నావు కళ్ళతోటి, అలాగే నీకు బుద్ధి ఉంది కదా, బుద్ధితోటి ఎందుకు నువ్వు ఆలోచించుకోవాలి? నువ్వు బుద్ధి లేదు కూడా కాదు. కొంతమంది అంటా ఉంటారు పిల్లలు నీకు బుద్ధి లేదురా, బుద్ధి లేకుండా ఎవరు ఉండడానికి చిన్న బుద్ధి ఉంటుందంటే. కొంతమందికి పెద్ద బుద్ధి ఉంటుంది, అసలు బుద్ధి లేకుండా అసలు ఎంతో కొంత బుద్ధి లేకపోతే వాడికి మానవ జన్మే కాదు. ఎంతో కొంత బుద్ధి ఉంటుంది కానీ మన మాట వరుసకు నీకు బుద్ధి లేదురా అంటాం, అంటే చిన్న బుద్ధి అని అర్థం, బాగా చిన్న బుద్ధి అని అర్థం. అంటే నీకు బుద్ధి ఉంది, ఆ బుద్ధితో నువ్వు ఆలోచించడం నేర్చుకో. అంటే నువ్వు ఆలోచించి ఆలోచించి ప్రమాదాలలో పడకు, మోహంలో పడకు. నీ బుద్ధి నీ శరీరానికి నీ బుద్ధి డ్రైవర్ లాంటిది. అంటే నీకు బుద్ధి సరిగ్గా ఉంటే నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుపడినా నీ బుద్ధే కారణం, నువ్వు పాడైపోయినా నీ బుద్ధే కారణం. అంటే బుద్ధిని నిర్మలంగా నిశ్చలంగా నిదానంగా నిరారంభంగా అతే పెట్టుకో. నీ బుద్ధిని నువ్వు కాపాడుకో. నీకంటే ఈ చైతన్య స్థాయిలో పెద్ద, నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్నవాళ్ళతోటి, నీకంటే ఎక్కువ బుద్ధిమంతులతోటి, నీకంటే ఎక్కువ గుణ సంపద ఉన్నవాళ్ళతోటి, నీకంటే ఎక్కువ దైవీ సంపద ఉన్నవాళ్ళతోటి సహవాసం చేయటం నేర్చుకో. చేతనైతే సరి, చేత కాకపోతే నేర్చుకో. అంటే మనకంటే మంచి గుణాలు ఉన్న వాడితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఆ స్థాయికి ఎదుగుతాం. ఏం అర్థం లేదు. సత్పురుషుని సహవాసం మీరు చేయి విడిచిపెట్టకుండా ఉంటే మీ పునర్జన్మ లేటువులనే కూడా వాటంతగా రాలిపోతాయి. అంటే సత్పురుషుడు సహవాసంలో అంత శక్తి ఉంది. గులాబీ పూలు పక్కన కూర్చుని మనకు గులాబీ వాసన రాకూడదు, గులాబీ వాసన రాకూడదన్నా ఆడలు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మహాత్ముల సన్నిధిలో, మహర్షుల సన్నిధిలో, పూజ్యుల యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నీ తాపచింతన పోతాడు, నీ దేహబుద్ధి నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది, పునర్జన్మ కారణాలు నశిస్తాయి, నువ్వు పవిత్రుడు అవుతావు, ఏకాగ్రత కలుగుతుంది, ప్రవీణత కలుగుతుంది, పరిశుద్ధుడు అవుతావు, పరమాత్మలో ఐక్యం అవుతావు. సర్వధర్మాన్ని పరిచయం చేయాలి. अहम एकम शरणम व्रज अहम त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मनःशुचः నువ్వు దుఃఖపడకు అని చెబుతున్నాడు. నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖపడవు అని చెబుతున్నాడు. ఎవరు? పరమాత్మ చెబుతున్నాడు. పరమాత్మకి అర్జునుడు బంధువు, తర్వాత శిష్యుడు, సహచరుడు, స్నేహితుడు అన్నీ కూడా. అంచేత నువ్వు ఇద్దరు కలిసిమెలిసి చాలా సంవత్సరాలు జీవించారు. అంచేత కృష్ణ పరమాత్మ శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ నిర్వాణం వేత ధర్మరాజుకి తీసుకొచ్చి అర్జునుడు చెప్తాడు. ఏమిటి చెప్పాలి? అర్జునుడు దేవుడు చచ్చిపోయాడు అని చెప్పాలి. ధర్మరాజుతో ఏమిటి చెప్పాడంటే అర్జునుడు దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చచ్చిపోయింది అన్నాడు. అంటే వాడు బలవంతుని వాడు అమ్మగా చూశాడు. అంటే పిల్లలకి అమ్మ ఏ విధంగా అయితే పిల్లల్ని కాపాడుతుంటుందో అలాగే పరమాత్మ జీవితం పొడిగినా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరి మీద ఉండవు. అంటే కురుక్షేత్రం, కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అని లోపలే ఉంది. మంచి గుణాలు అందరూ పండవరు, చెడ్డ గుణాలు అందరూ కౌరవులు. మన హృదయంలో యుద్ధం జరుగుతుంది. పరమాత్మ సహాయం ఇస్తే, గురువు సహాయం ఉంటే మంచి గుణాలు నెగ్గుతాయి. కృష్ణ పరమాత్మ సహాయం లేదనుకోని పాండవులు నెగ్గలేరు. అంటే మంచి గుణాలకి చెడ్డ గుణాలకి యుద్ధం జరిగినప్పుడు మీ గురువు అనుగ్రహం ఉండాలి, మీ సాధన బలం ఉండాలి, పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నప్పుడు మనకి శిరస్సు పోవటానికి బదులుగా కిరీటం పోతుంది. ఈశ్వరానుగ్రహణకు గుర్తిగా పెద్దలు చెబుతారు దీన్ని. కర్ణార్జునకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే అర్జునుడిని చంపడానికి ఒక అస్త్రం జాగ్రత్త పెట్టుకుని ఉంచుకున్నారు. దాన్ని మంత్రించి విడిచిపెడితే ఎవరిని ఉద్దేశించి ఆ అస్త్రం విడిచిపెట్టాడో, ఆ శస్త్రం విడిచిపెట్టాడో వాడు తప్పనిసరిగా వాడి శిరస్సు ఖండించబడుతుంది. అర్జునుడు కోసమే అట్టే పెట్టినటువంటి అస్త్రాన్ని, ఆ శస్త్రాన్ని భారత యుద్ధ మధ్యంలో కర్ణుడు విడిచిపెట్టాడు. ఎవరిని? అర్జునుడు చంపటానికి. అది అతి వేగంగా వస్తుంది. ఎలా వస్తుంది? అతి వేగంగా వస్తుంది అస్త్రం. అప్పుడు ఎవరు ఏమి చేసి ఏమి లేదు. అది ఎంత గురి పెట్టాడంటే అర్జునుడు ఎంత వీరుడో, అర్జునుడికి ఎంత విరుమిద్య తెలుసు అంత కూడా కర్ణుడికి తెలుసు, అంత విరుమిద్య కూడా ఆయనకి తెలుసు. కర్ణుడు కూడా స్వశుద్ధంగా మంచివాడు, సహవాస దోషం వల్ల పాడైపోయాడు. కొంతమంది స్వభావంలో మంచిగా ఉంటారు, స్నేహితులు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళు పాడైపోతారు. ఇంకేదంటే భాష్యమైన ప్రయోగాలకి, భాష్యమైన మోహాలకి లొంగకుండా చూసుకోవటం జీవుడికి చాలా కష్టం. ఈ లోకంలో నీకు ఆకర్షణ ఉన్నాయి, మరి ఏ ఆకర్షణకు గురైనా కారణం అయిపోతుంది. ఒక ఆకర్షణకు గురైతే మన లోకంలో పతనం అయిపోతాం. అనేక ఆకర్షణలు మనం పాటు చేసే ఆకర్షణలు లోకంలో ఎన్నో ఉన్నాయి. అస్త్రం వస్తుంది అర్జునుడి యొక్క శిరస్సుని అర్జునుడు చేయించడానికి. వస్తాంటే కృష్ణ పరమాత్మ చూశాడు. అది అర్జునుడు ఏ డైరెక్షన్లో విడిచిపెట్టాడు కర్ణుడు. అది ఏం చేశాడంటే ఆ రథాన్ని ఒక అడుగు కిందకి తొక్కేశాడు. తొక్కేస్తే ఏమంటే అర్జునుడు పీకి పట్టుకోపోవలసింది, అర్జునుడి యొక్క శిరస్సు పట్టుకెళ్ళిపోవలసింది, కీరీటాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది అస్త్రం. అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి గుర్తుగా భారతీయంలో చెప్తాడు. ఇక్కడ సర్వధర్మానికి దీని చరణశ్లోకం అంటారు. మంత్రం ఓం నమో నారాయణ అనేది మంత్రరాజు అంటారు. దీని చరణశ్లోకం అంటారు. ఇది సర్వధర్మాన్ని పరిచయం. దీని వైష్ణవులు ఈ శ్లోకాన్ని చదివించని పొంగిపోతూ ఉంటారు. అంటే తిరుమలను వాగ్దానం చేశాడని, తిరుమల కంటే పెద్దవారు అని. సర్వధర్మాన్ని పరిచయం నా ఏకం శరణం పడగా నువ్వు జీవలక్షణాలన్నీ విడిచిపెట్టు. అంటే నువ్వు తల్లిదండ్రులు చూడటం మంచిదే, అయితే నా కోసం నువ్వు తల్లిదండ్రులు విడిచిపెడితే నీకేం పాపం రాదు అని. మామూలు జనరల్ రూల్ ఇది. నీ తల్లిదండ్రులు నువ్వు చూడాలి, నీ తల్లిదండ్రులని చూడాలి. బుద్ధుడు తల్లిదండ్రులను చూడాలి. కానీ ఒక మహా నిర్వాణ స్థితిని పొందటానికి, బుద్ధాభివృద్ధి పొందటానికి గృహ పరిచారం చేసి వెళ్ళిపోయాడు. అంటే దానికేమి దోషం రాదు. అంటే నీ జనరల్ డ్యూటీస్ ఉన్నాయి చూసావు. నీ ఇంటికాడ నువ్వు చేసే భగవంతుడి కోసం కనుక విడికి పెడితే నీకు అట్లు దానివల్ల నీకు దోషం రాదు. సర్వధర్మాన్ని పరిచర్య. ఇక్కడ ఏమంటున్నాడు? అధర్మాన్ని వేటి పెట్టమని చెబుతున్నాడు. అంశరాజు నా కోసం ధర్మాన్ని కూడా వేటి పెట్టవయ్యా. అంటే దాని అర్థం అధర్మాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాడు, ధర్మాన్ని కూడా విడిచిపెట్టే. అంటే దాని అర్థం ఏంటంటే నన్ను తెలుసుకోవడం కోసం నేను డ్యూటీని విడిచిపెట్టినా దోషం లేదు. ఒక హైదర్ పవర్ నువ్వు అందుకోవడం కోసం మామూలుగా నేను విడిచిపెట్టడానికి లేదు, మామూలు డ్యూటీ విడిచిపెట్టినా నీకేమి దోషం లేదు. గృహప్రత్యాగం చేసినట్టే మామూలుగా చూస్తే మనకేమవుతుందంటే మన మామూలు డ్యూటీ మానేస్తే అది సిన్నే, కానీ భగవద్గతం పొందటం కోసం ఒక పెద్ద ఆత్మసాక్షాత్కారం పొందటం కోసం మనం ఏదైనా చేతిలో అది విడిచిపెట్టినా గృహప్రత్యాగం చేసినా దోషం లోపరాదు. సర్వధర్మాన్ని పరిచర్య అంటే నీ డ్యూటీస్ని విడిచిపెట్టినప్పటికీ అన్నీ విడిచిపెట్టి మనం ఏకం శరణం బ్రజ స్వామి జ్ఞానందని అడిగారు. ఆయన కొంతకాలం హిమాలయస్లో తపస్సు చేసేశాడు. ఎవరు హిమాలయస్లో తపస్సు చేయడం మీకు కష్టంగా అనిపించలేదు కాదు, కష్టం అనుకుంటే అక్కడ ఉండగలమని అన్నాడు. ఆయన కష్టం కష్టం అనుకుంటే నేను ఉండగలను, చలిదని హిమాలయ పర్వతాల్లో చేసింది ఇష్టంగానే చేశాను, కష్టం అనుకుంటే ఎన్ని రోజులు ఉండగలను, చేసింది ఇష్టంగానే చేశాను అన్నాడు. ఆయన గృహపరిచారం చేశాడు. ఎందుకు గృహపరిచారం చేశాడు? ఒక హయ్యర్ పవర్ అంటే తన మృగంలో నిజాన్ని అనుభవానికి వైద్యం చేసుకోవడం కోసం సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ లేకుండా, సఫరింగ్ లేకుండా, ఎంతో కొంత బాధ లేకుండా, ఎంతో కొంత త్యాగం లేకుండా భౌతికంగానే గొప్ప పనులు మనం చేయలేము, ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందలేము. ఎంతో కొంత సఫరింగ్ అవసరమే, ఎంతో కొంత సాక్రిఫైస్ కూడా అవసరం. సఫరింగ్ లేకపోతే ఎంతో మనం ఏమి చేయలేం, ఏమి చేయలేం. ఎంతమంది అవసరమైతే సఫరింగ్ గురి కావాల్సి ఉంటుంది. మనం సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం ప్రజ, నన్ను ఒక్కడే నువ్వు శరణం వేడుకో. రమణ మహర్షి గారు చెప్తారు, కొంతమంది భగవంతుడు ఉన్నాడంటే వెంటనే నమ్ముతారు, వాళ్ళకి శరణాగతి మార్గం మంచిది, విశ్వాసపోతారు. అయితే అలాగే మూఢనమ్మకాలు కాదు ఉండవలసింది, మూఢాచారాలు మూఢనమ్మకాలు కాదు. అంటే నీ తెలివి ఉండాలి, వివేకం ఉండాలి. వివేకం ఉండాలి, నీకు వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. నీ సొంత బుద్ధిని కాపాడుకో, నీ సొంత బుద్ధిని కాపాడుకో. ఇప్పుడు నేను ఏదైనా నీకు బోధిస్తున్నానంటే ఇందులో ఎంత నిజం ఉంది, ఎందులో ఎంత అనేది ఉంది, ఇందులో మనకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి, ఇందులో దుంగలు ఉన్నాయి, పొడి ఉంటుంది, మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. కృష్ణ పరమాత్మ అంటారు వాడు 18వ అధ్యాయంలో అర్జున నేను చెప్పవలసిందేదో నేను చెప్తాను, నీ ఇంతకంటే చెప్పవలసింది లేదు, నేను చెప్పవలసిందేదో నేను చెప్తాను, ఎలా చెయ్యాలని చెప్పలేదు, నువ్వు ఆలోచించుకుని నీకు ఇష్టమైతే ఎలా బాగుంటుంది అనుకుంటే అలా చెయ్యాలి. నాడు నువ్వు ఆలోచించుకో, ఇలా చేశాయని చెప్పలేదు, నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకుని నిర్ణయం నీకే విడిచిపెట్టేస్తున్నాను. అంటే దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది, ఇలా అర్థం చేసుకోండి, దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. కానీ ఒక చోట స్ట్రైక్స్ ఉంది, నువ్వు దేహంతో కలగటం, నీ లోపల చైతన్యంతో కలపటం, దాంతో ఐడెంటిఫై, దానితో తాదాత్యం పొందటం, లేకపోతే దీనితో తాదాత్యం పొందటం అనే స్వేచ్ఛ ఒకటే నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు. కొంతమంది అంటూ ఉంటాయి కృష్ణుడు ఎన్నో యుద్ధాలు చేశాడండి, ఎవరు బోయివారు కొడితే బాణాలను చచ్చిపోవటం ఏంటని అంటారు, అది ఆయన దేహ ప్రారంభం. ఇది బాగా అర్థం చేసుకోండి. మహాత్మా గాంధీ గారిని తుపాకు పెట్టి కాల్చి చంపేశారు, అదొక దేహ ప్రారంభం. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టే, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టే, ప్రారంభానికి విడిచిపెట్టేసి ఆ దేహం ఏ విధంగా అయితే తల్లి కడుపులోకి బయటకు వచ్చినప్పుడు దాని ప్రారంభాన్ని నిర్ణయిస్తారు. సినిమా నిద్రాసులో తీసి కేశవాడు అని ఆడతారు, కానీ తీటం కేశవాడిలో తీరు. అదే మీ తల్లి కడుపులో ఉండగానే మీ దేహానికి సంబంధించిన సినిమా తీసేస్తారు, నేను తీసేసేటప్పుడు కేశవరం పంపుతారు, కేశవరం పంపించేటప్పుడు ఆడవా ఆట అంటారు. ఇప్పుడు మీకు ఈ దేహం ఎక్కడ ఉండాలో, ఎంతకాలం జీవించి ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఊరేగింపులు ఏమన్నాడో, ముట్టికాయలు ఏమన్నాడో, ఈ దేహాన్ని మరణం వచ్చే వరకు కరమే బొమ్మలు ఆడి అది మరణిస్తుంది, ఆ దేహం మరణిస్తుంది. అంటే నువ్వు దేహాన్ని ప్రార్థాన్ని నువ్వు ఏమి చేయలేవు, దేహ దేహాన్ని ప్రార్థాన్ని లేదు, ఎంతకాలం అయితే జీవించాలిందో, ఎంతకాలం అయితే ఈ భూమి మీద శవం తిరగ నువ్వు తిరుగాడవలసిందో, అంతకాలం తిరుగాడుతుందో, అది ఎవరు చనిపోతుంది. అయితే నువ్వు దేహంతో తాదాత్యం పొందుతావా, నీ హృదయంలో నా నిజంతో చైతన్యంతో పరమాత్మతో తాదాత్యం పొందుతావు, ఆ చాయిస్ నీకు పరమేశ్వరుడు ఇచ్చావు. నీకు వెళ్తే బంధం, అది వెళ్తే మోక్షం, అదైతే పరదక్షణం, ఇటు వస్తే ఇంకేమంటూ. అంటే నేను ఈ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేసి నువ్వు దానితో ప్రాధాన్యం పొందడం కానీ నేర్చుకుంటే ఈ ప్రారంభం నేను అనుభవిస్తున్నానని అన్నీ కూడా పోతుంది, పరమాత్మతో ప్రాధాన్యం పొందటం. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దాని శరణాగతి మంచిదా విచారణ మార్గం మంచిదని ఈ సర్వధర్మాన్ని పరిచేదనేది శరణాగతి మార్గం. అంటే ఆయన అన్నారు, కొంతమందికి స్వభావం ఇచ్చే విశ్వాస పాత్రలు ఉంటారు, వారి మరణం వచ్చినా సరే విశ్వాసం విడిచిపెట్టండి, శ్వాస పైన విశ్వాసం విడిచిపెట్టరు కొంతమంది. సహజంగానే కొంతమందికి విశ్వాస పాత్రలు ఉంటారు, వారికి శరణాగతి మార్గం మంచిది. కొంతమంది ఏటు బుద్ధి ఎక్కువ ఉంటుంది, ఏటు వాదించడం ఆలోచిస్తారు ప్రతి విషయమని. అదొక మెంటల్ మేకప్, ఇదొక మెంటల్ మేకప్. ఈ రెండు కూడా మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు చేస్తాయి. ఈ రెండు కూడా ఈ రెండు ఏ మార్గంలో శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా వాడు మోక్షాన్ని పొందుతాడు, వాడు గమ్యాన్ని పొందుతాడు, తరిస్తాడు. రమణ మహర్షి గారు ఏమంటారంటే, విచారణ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పోగొట్టుకోవలసింది దేహగతమే నేనే. తర్వాత భక్తి శరణాగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పోగొట్టుకోవలసింది నీ దేహగతమే నేనే. ఈ దేహగతమే నేను నీ తెలివితోటి నీ వివేకంతో నీ పరిశీలనాత్మక బుద్ధితోటి పోగొట్టుకుంటే పోగొట్టుకో. నీకు అంత అంత వివేకం కానీ అంత లోతైన ఆలోచన కానీ నీకు లేకపోతే ఈ నేను ఆయనకి ఇచ్చేస్తే ఆయన చింపేస్తాడు అన్నాడు. నీ హృదయంలోని ఆనందాన్ని, నీ హృదయంలోని శాంతిని, నీ హృదయంలోని మోక్షాన్ని అందకుండా నీ చేతికి అందకుండా చేసేది, నీ చేతికి అందకుండా చేసేది దేహగతమైన నేను. దీన్ని జీవుడు అంటారు, మనస్సు అంటారు, చిజ్జడ గంధ అంటారు అని దీనికి రకరకాలుగా పేర్లు ఉన్నాయి అంట. శరణాగతి మార్గంలో ప్రయాణం చేస్తే ఈ దేహగతమైన నేను ఆయనే ఊడబడతాడు. ఎవరు? ఈశ్వరుడు ఊడబెడతాడు. దీంచదంటే ఇందులోంచి నేను విడుదల చేయడానికి తెలుసు. ఒక విచారణ మార్గంలో ప్రయాణం చేస్తావనుకో, నీ అంతటి నువ్వు ఓడగొట్టుకో, మొత్తమే నువ్వు ఓడగొట్టుకోవాలి. దేహగతమైన నేనే ఓడగొట్టుకోవాలి. విచారణ మార్గంలోకి వెళ్ళి నీ అంతటి నువ్వు ఓడగొట్టుకో, మంచిది. ఒక ఆసక్తి నీకు లేదనుకో, శరణాగతి మార్గంలోకి వెళ్తే ఆయన ఓడగొడతాడు. ఇక్కడ నువ్వు ఓడగొట్టుకోవాలి, అక్కడ ఆయన ఓడగొడతాడు. అది శరణాగతి మార్గం, ఇది విచారణ మార్గం. సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణ వేడుకు అని చెప్పలేదు, నేను ఒక్కడినే వేడుకు. ఈ ఆత్మని, ఆ చైతన్యాన్ని, బ్రహ్మముని, ఉన్న వస్తువు ఒకటే బ్రహ్మం. నీకున్న భ్రాంతి వల్ల, నీకున్న దేహ భ్రాంతి వల్ల, నీకున్న దేహాభిమానం వల్ల నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నీకు వ్యక్తం కావటం లేదు. నువ్వు చేసే సాధనలన్నీ భ్రాంతిని తొలగించుకోవటం కోసం. అంటే నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేతోడు చేసే పని, నీకు నీ మనసులోకి వచ్చే తలంపులు దేహాభిమానానికి నశింపు చేయడానికి అవి సహకరించాలి. అదే సాధన. సాధన అంటే ప్రయత్నము అని అర్థం. నువ్వు సాధన చేసి సాధన చేసి సాధన చేసి బ్రహ్మను పొందినా సరే, నీకు అది ఇష్టం లేదనుకో, ఈ సాధన చేసే ఈ బుద్ధిగా ఎవరు, ఈ సాధన చేసే ఇంటి అయ్యి బాడి బాండ్ అయ్యి అయ్యి ఈ పుట్టి గారు, ఈ పుట్టి గారు, ఈ బుద్ధి గారు వీడెవడు అని విచారణ చేసి వాణి పోగొట్టుకున్నా సరే, నేను మోక్షం సంపాదించాను, నేను మోక్షాన్ని గెలిపాను, నేను మోక్షాన్ని గెలిపాను, అలా వెళ్ళి నువ్వు మోక్షంలోకి వెళ్ళినా సరే, లేకపోతే మోక్షంలో పొందాలి, మోక్షం పొందాలి, మోక్షం పొందాలి నీ రూపంలో ఎవరైతే అంటున్నాడు వాణి ఓడగొట్టినా సరే, ఇలా అలాగైనా మోక్షాన్ని పొందుతావు, ఎలాగైనా నువ్వు మోక్షాన్ని పొందుతావు. నువ్వు సాధన చేసి సాధన చేసి సాధన చేసి సిద్ధ పురుషుడు అయినా సంతోషం. నువ్వు సాధన చేసి సాధన చేసి ఆ సాధన చేసే సాధకుని తొలగించుకున్నా మంచిది. ఆ బుజ్జిగాన్ని బయటికి పంపేసినా, సైతాన్ని బయటికి పంపేసినా మంచిది. నువ్వు అలా ప్రయాణం చేసినా మంచిది, ఎలా ప్రయాణం చేసినా మంచిది. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్యం మాం ఏకం శరణం రజ. నన్ను ఒక్కడి మాటకి శరణం వేడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనస్సు ఎప్పుడు దేనైతే చింతిస్తుందో అది అవుతుంది. నువ్వు నీ కృషి కృపగా మారుతుంది, నీ కృషి కృపగా మారుతుంది. అంటే భగవంతుణ్ణి మనస్సు చింతించగా చింతించగా చింతించగా, బ్రహ్మను మనస్సు చింతించగా 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 ఆ చింతించి నిర్నశిస్తుంది. ధ్యానం చేసి ఎందుకు చేస్తామంటే, ధ్యానం ఎవరు చేస్తారు, మనస్సు చేస్తుంది. ధ్యానం చేయగా 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 ధ్యానం చేసే మనస్సు నశిస్తుంది. అందుకు ధ్యానం, జపం కంటే కూడా ధ్యానం గొప్పది. చావు లేని వస్తువు ఒకటి హృదయంలో ఉంది, ఆ చావు లేని వస్తువుతో నువ్వు కనుక దేహం ఉండగా కనుక తాదాత్యం నీకు పొందితే, నీ దేహానికి చావు వస్తే నేను చనిపోతున్నాయనే తలంపు నీకు కలగదు. ఇచ్చారు చావు లేని వస్తువు నువ్వు పొందున్నావు కాబట్టి. ఉన్నది ఆత్మ ఉంటే ఉన్నది, చైతన్యం ఒకటే. అంటే నువ్వు జీవించడం దానికోసం జీవించు, ఏదైనా పని చేస్తే దానికోసం పని చెయ్యి. అనుసరమైతే నీ శరీరం దాని గురించి మరణించి రెట్టి చెయ్యి. దానికోసమే జీవించు. ఆ వస్తువు యొక్క అనుగ్రహానికి పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. చిల్లర చింతనలోకి చిల్లర గొడవల్లోకి నువ్వు వెళ్ళకు. విషయ చింతనలోకి వెళ్ళకు. ఎది నువ్వు జీవించినా చింతించినా నా అనుగ్రహం దాని అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చెయ్యి. తిరుమాలను కేంద్రంగా పెట్టుకుని జీవించు. అప్పుడు ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. అంటే పరమాత్మను నువ్వు చింతిస్తుంటే, పరమాత్మను నువ్వు చింతిస్తుంటే లోకానికి దూరం అవుతాం, అంటే అజ్ఞానానికి దూరం అవుతాం. లోకాన్ని చింతిస్తుంటే జ్ఞానానికి దూరం అవుతాం, అజ్ఞానానికి దగ్గర అవుతాం. అయితే నువ్వు తాత్కాలిక ప్రయోజనాలకు నువ్వు గురి కాకుండా, తాత్కాలికమైన ప్రయోగాలకు నువ్వు గురి కాకుండా, మోహాలకు గురి కాకుండా, నీ చూపు, నీ నడత, నీ ఆలోచనతో నా మీద పెట్టు. నన్నే స్మరించు, నన్నే ధ్యానించు, నా కోసం జీవించు. నువ్వు ఏ పని చేసినా ఆ పని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుని సంతోషిస్తాడంటే ఆ పని చెప్పు. స్వామి వివేకానంద ఇదే చెప్తాడు, మనం చేసే పని ఈ లోకంలో 10 మందికి ఉపయోగపడాలి. ఆ పని మనల్ని జన్మాంతరంలో మోక్షం తీసుకొచ్చేయాలి. ఈ టెక్నిక్ మనం నేర్చుకోవాలని చెప్తాడు. పూర్వజన్మం నుంచి అనేక దోషాలు, అనేక బలహీనతలు నువ్వు కూడా మోసుకుంటూ వస్తున్నావు జన్మ పరంపరలోంచి. అయితే నీ హృదయంలో విరుగున్న చూడటానికి ఏ బలహీనత నీకు అడ్డస్తున్నాయో నాకు తెలుసు. నీ పాపాలు నాకు తెలుసు, నీ వీక్నెస్ నాకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు నిరంతరం నన్ను చింతిస్తూ ఉంటే, నా కోసం నువ్వు జీవిస్తూ ఉంటే, భగవంతుని నీ కేంద్రంగా పెట్టుకుని జీవిస్తూ ఉంటే, నీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఆ దోషాల నుంచి, ఆ బలహీనతల్లోంచి, ఆ పాపాల నుంచి, ఆ డిఫెక్ట్స్ నుంచి, ఆ లోపాల నుంచి నేను విడుదల చేసే బాధ్యత నాది. అంటే మీకు ప్రకృతి దోషం ఎన్ని ఉన్నాయో ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీ గురువు ఎవరైనా, మీరు ఏ మతంలో ఉన్నా, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుని, ప్రకృతి గుణాలు విడిచిపెట్టకుండా, జీవ గుణాలు విడిచిపెట్టకుండా ఇంతవరకు ఎవరూ మోక్షాన్ని పొందలేదు. ఆయనస్థలం ఏమని చెప్పారంటే, సైన్స్ ఉంది, మతం ఉంది. మనకు లోకంలో సైన్స్ ఉంది, మతం ఉంది. సైన్స్ తోటి సంబంధం లేని మతం బుద్ధి. మతంతోటి సంబంధం లేని సైన్స్ ఏమో కుంటివాడు. అంటే నువ్వు విశ్వాసము, ఆలోచన రెండు రెండు సమానంగా పోషించుకోవాలి. ఒకటి ఉంటే అది లేకుండా ఇది, ఇది లేకుండా అది ఉంటే నువ్వు కుంటివాడని అయిపోతావు, బుద్ధివాడని అయిపోతావు. జ్ఞానం ఎవరికి కావాలండి? ఇక్కడ పసుపు వచ్చేస్తాను, ఇక్కడ కుంకుమ వచ్చేస్తాను, లేదా వారి దైవలు నాకు మోకాలు నొప్పులు తగ్గుతుంది, ఇలా దైవలు కలుపు నొప్పి తగ్గితే జ్ఞానం, ఇది జ్ఞానమా? ఇది విషయ జ్ఞానమా, ఆత్మజ్ఞానమా? అంటే మీ తలకాయలు విడిచిపెట్టద్దు. మీ తలకాయలు విడిచిపెట్టేసి నేనేం ఆలోచించకుండా ఎవరైనా చెబితే అవన్నీ నమ్ముతాంటే ఏమవుతావు? కుంటివాడు అవుతావు, గుడ్డివాడు అవుతావు. నువ్వే గుడ్డివాడు అవుతావు, నువ్వే గుడ్డివాడు అవుతావు. నీ సొంత బుద్ధిని విడిచిపెట్టకు. నువ్వు పొరపాటు, స్వామి వివేకానంద అంటే ఉంటే నువ్వు పొరపాటు చేసినా నాకు ఇష్టం, కానీ సొంత బుద్ధి విడిచిపెట్టకు. నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకో. నీకు ఆలోచన విషయం ఎంతవరకు నీకు ఆలోచన కమ్ముతుందో అంతవరకు ఆలోచన ఉపయోగించుకో. నీ ఆలోచన కూడా అందరి స్టేజ్ వచ్చినట్టు అక్కడ కీర్తి మీద, అక్కడ విశ్వాసం మీద ఆధారపడదు. మీరు దేహబుద్ధిని పోగొట్టుకోండి, దేహభావాన్ని పోగొట్టుకోండి తేలిగ్గా చెబుతున్నారు. జగటం తేలికే పోగొట్టుకోవడం నాకు కష్టంగా ఉందన్నాడు ఒక భక్తుడు. నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మను భగవంతుడు చెబుతుంటే, నా బుద్ధి ఏం చెబుతుందంటే, నా మనస్సు ఏం చెబుతుందంటే, నా పవనబుత్తనం ఏం చెబుతుందంటే, నా అనుభవం ఏం చెబుతుందంటే, నువ్వు దేహమే, నువ్వు దేహమే, నువ్వు దేహమే అని చెబుతాను మీరు. అయ్యో భగవంతుడు ఎలా చెబుతున్నాడు, ఈ దేహం నేను కాదని డౌట్ చేద్దామని ప్రయత్నం చేస్తాంటే, నువ్వు ఏం డౌట్ చేయదు, అది నీవే, అది నీవే, అది నీవే అని చెబుతాను. ఇప్పుడు అటువంటి కొంచెం కలిపితం కలిపితే నిన్నగా దేవుడు ఎప్పుడైనా ఊరిపోతున్నాడు అని కలపనే కాలేదు. దేహం ఇదే దేశం ఇదే అని చెబుతాను అండి. దాన్ని ఏం కలుపుతాను, డౌట్ వస్తే షేక్ చేస్తాను కానీ ఆ డౌట్ ఏదైనా నేను షేక్ ఏం చేస్తాను కానీ అనుమాన కొంచెం అనుమానిస్తుంటే ఓడగొట్టుకోవచ్చు అంటే దాన్ని అనుమానించడం లేదు, దేహమే నేను అనుకుంటున్నాను. పోయినా ఆ రోగం నాకు సామాన్యంగా లేదు, బలంగా ఉంది, లోతుగా ఉంది, ఎన్నో జన్మల నుంచి అదే రోగం వస్తుంది. ఏ దేహం ఉన్నప్పుడు ఆ దేహమే నేను అనుకుంటున్నాను. ఈ దేహదోషం చాలా బలీయంగా ఉన్నది. నువ్వు పోగొట్టుకో, పోగొట్టుకో అంటే పోగొట్టుకోవడానికి జీవితాలు ఏడిపోయాయి. ఇక్కడ భగవాన్ అంటున్నాడంటే, దీన్ని ఎవరో విచారణ చేసుకోవటం లేదు కాబట్టి దాని బలం పెరిగిపోతుంది. ఏం దశరథి తిరగేస్తున్నా, దశరథి రెండు పక్కల కావాలి. ఏమంటారంటే నాకు దేహాభిమానం బాగా బలంగా ఉంటారు. ఎందుకు బలంగా ఉందంటే నువ్వు విచారణ ఉద్దేశం, నువ్వెవడో విచారణ చేసుకోవడం మానేసా కాబట్టి అది బలం అవుతుంది. ఆత్మవిచారణ మానేస్తే జరిగేది లోక విచారణ. కానీ ఆత్మవిచారణ ఎదుర్కొన్నావు అనుకో, ఇది జరిగేదంతా లోక విచారణే. అలాగే నువ్వు విచారణ ఉద్దేశం అనుకో, దేహాభిమానం బలపడిపోతుంది అంటానంటే బలపడక ఏం చేస్తుంది? నువ్వు విచారణ చేస్తాంటే దేహాభిమానం తగ్గుతుంది, దాని బలం తగ్గుతుంది. వాళ్ళు ఒకసారి చదివితేనా మొత్తానికి ఎలిమినేట్ కాకపోయినా కొంచెం స్లోగా స్టడీగా రిడ్యూస్ అవుతా వస్తుంటుంది ఆ బాడీ బంద్ అయ్యి. ఇక్కడ ఏమీ లేకుండా నేను దేహాభిమానం పెరుగుతుంది, దేహాభిమానం పెరిగిపోతాను బలంగా ఉందంటే కాదు. దాన్ని ఆ బలాన్ని తగ్గాలంటే నువ్వు ఆత్మవిచారణ చెయ్యాలి, సత్పురుషుని సహవాసం చెయ్యాలి, గోరీ కంపెనీ చెయ్యాలి. సౌందర్యం బయట ఏముందండి, హృదయంలో ఉందని సౌందర్యం అంటే బయట ఏం లేదు, ఇంకా అనిపిస్తుంది ఏదో బయట ఉందని సౌందర్యం అంటారు. సౌందర్యం జ్ఞానం, శాంతి, ఆనందం మనకంతా హృదయంలో ఉంది బయట. ఎక్కడైతే పరమాత్మ ఏ హృదయంలో ఉన్నాడో సమస్తం అక్కడ ఉంది మనం సంభవిస్తున్నది, బయటకు ఏమి లేదు. స్వప్నం తెలుసు భగవాన్ చెప్పారు, మీకు స్వప్నం వచ్చినప్పుడు తలంపులు రాకుండా స్వప్నం రాదు రైతు. మీరు స్వప్నంలో వచ్చిన తలంపులు ఎటువంటి, జాగ్రత్త వస్తువు వచ్చే తలంపులు కూడా అటువంటి. బయట ఏమీ లేదు, ఉన్నదంత లోపల ఉంది. అంటే లోపల చూపు నేర్చుకో, ముక్క నిత్యం అంతర్దృష్టి కరణం చేసుకో. మీకు విచారణ చేయాలని తలంపు కూడా లేకుండా, దానికి సంబంధించిన ప్రయత్నం కూడా లేకుండా దేహభావం బలపడుతుంది బలపడుతుంది అన్న దేహభావాన్ని ఓడగొట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారు? కొన్ని ప్రయత్నం చేస్తామని ఇంతవరకు నీకు ఆ బుద్ధి కలిగిందనుకోని, నీకు ఆ బుద్ధి కూడా కలగలేదు. ఏమి కలగకుండా దేహభావం పెరిగిపోతాను, బలంగా ఉంది బలంగా ఉంది నువ్వు అంటున్నావు. నువ్వు సాధన చేసినా సాధన చేయకపోయినా దేహాభిమానం నీకున్నా దేహాభిమానం లేకపోయినా నీ హృదయంలో ఉన్నా సత్యమే, నీ హృదయంలో ఉన్న ఆ అమృతమే నువ్వు. ఒకవేళ నీకు తెలియకపోతుంది, నీకు తెలియకపోయినా హృదయంలో ఉన్న చావులోని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, అదే సత్యం, అదే సత్యం, అదే ధర్మం, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే ఆనందం. ఆ సత్యానుభూతి నీకు కలిగినప్పుడు ఆనందమైన ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఆనంద ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో విద్య నేను కొట్టుకుపోతుంది. ఆ రవంత నీవంత కనీసం హృదయంలో ఉంటుంది, ఆ వెలుగు నీకు కొంచెం ఆ సుఖం నీ సహస్రానికి అందిందా? అది ఊడ్చుకుపోతుంది, హృదయంలోకి ఊడ్చుకుపోతుంది, ఊడ్చుకుపోతుంది. ఈ జీవం పట్టుకుని లాగి హృదయంలోకి ఊడ్చుకుపోతుంది. అంటే ఒక గేరు ఉందనుకోండి, గేరు ఆ గేరుని ఎలాగా ఎలాగా అంటాం అనుకోండి, అది రాదు పచ్చడికి చూపించండి, లేదా తెరగబడి చూపించండి, తవ్వు మీద చూపించండి, మరి మీ దగ్గరికి వచ్చేస్తుంది గేరు. అదేవిధంగా నీ హృదయంలోని ఆనందం, నీ హృదయంలోని సత్యం, నీ హృదయంలోని శాంతి నీ మనసుకు అర్థమైనప్పుడు, ఆ రుచి నీ మనసుకు తెలిసినప్పుడు దానంతా దానంతటే అదే పరుగు, ఇంకా పక్కకు చూడదు, అదే పరుగు పరుగు లేని హృదయంలోకి వెళ్ళి తన మూలంలోకి వెళ్ళిపోయే దైత్యం వెళ్ళిపోతుంది అక్కడ. కానీ అది కొంచెం రుచి చూడాలి. ఎక్కడ ఉంది సౌందర్యం? సత్యంలో సౌందర్యం ఉంది. సౌందర్యమే సత్యము, సత్యమే సౌందర్యము, రెండు వేరు కాదు అయ్యా. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే సౌందర్యం తెలుస్తుంది, నువ్వు రెండో సౌందర్యం నువ్వు చూస్తే నీకు సత్యం అనుభవంలోకి వస్తుంది, అది చావులేని వస్తువు. నువ్వు సాధారణ చేయటం లేదు, ప్రయత్నం ముందు చేయటం లేదు, అసలు నీ విధంగా వస్తువు ఉందని కండదు కూడా నీకు తెలియదు. నీకు తెలియనప్పుడు నేను ఇంకేం ప్రయత్నం చేస్తావు? దానికి పెద్దవాళ్ళు చెప్తుంది వినాలి, శ్రవణం చెయ్యాలి. నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా ఎంతమంది ఆచరిస్తారు ఎక్కువ తక్కువ, కానీ శ్రవణం చేయాలి. శ్రవణం చేయగా 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 ఎంతో కొంత ఆచరించాలని బుద్ధి కూడా మనకు కలుగుతుంది. శ్రవణం మానకూడదు. క్రైస్తవులు వస్తున్న గంటల తరబడి శ్రవణం చేస్తారు, మన మతంలో 10 నిమిషాలు కూడా శ్రవణం చేయడం. ఆ శ్రవణం చేసే బుద్ధి తక్కువ హిందూ మతంలో. విషయజ్ఞానం విషయజ్ఞానం పేరుకి అంటారు, విషయజ్ఞానం విషయజ్ఞానం విషయజ్ఞానం, ఎక్కడ జ్ఞానం లేదు అంత అజ్ఞానం. ఏదైతే నిన్ను నిజాన్ని నిరుండోకి నిన్ను తీసుకెళ్తున్నా అది ఒకటి మాత్రమే జ్ఞానం. ఏదైతే నిన్ను బంధం నుంచి బయటకు విడుదల చేస్తుందో అది ఒకటి మటుకే జ్ఞానం. ఆత్మజ్ఞానం ఎందుకంటే ఆత్మ నువ్వు తరగటం కోసం తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖపడతావు. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. ఉన్నదేమి హృదయంలో ఉంది తెలుసు, నా తెలియకపోయినా తెలియదు జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే నిరస్థితిలో పెడతావు, తెలియకపోతే ఆనందంగా ఉంటావు. ఆనందంలో ఉన్నంతకాలం ప్రకృతి నేను రంతానికి పెట్టి రాస్తుంది. ఈ జన్మ మరణ చక్రం నుండి ప్రకృతి నేను విడిచిపెట్టదు. ఎంతకాలం అయితే నిజాన్ని హృదయంలో నిజాన్ని చావు అంటే ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఆ వస్తువు మీద అనుభవం అయ్యే వరకు ప్రకృతి నేను విడిచిపెట్టదు. ప్రకృతి నీ మీద దయ చూపించదు. ఈ లోకం ఉంది, ఈ లోకం ఉంది అని అందరూ హరణం చేస్తున్నారే పేరు. మన పూర్వీకులు, మన తర్వాత వచ్చేవాళ్ళు, మనం కలిపిన తర్వాత కూడా కొత్త తరం వస్తుంది కదా. మన పూర్వం తరాలు వెళ్ళిపోయినా ఇప్పుడు మనతో తరం, మనం కలిపిన తరం మళ్ళీ కొత్త తరం, వీళ్ళందరూ కలిసి ఆరాధన చేస్తారు. ఏంటి లోకం ఉందే, లోకం ఉందే, లోకం ఉందే, లోకం ఉందే, లోకం ఇదం, లోకం ఇదం, లోకం ఇదం. కానీ ఇంతవరకు ఎవరితోటి లోకం చక్రకట్టలేని ఉన్నారు. ఇది మహామాయ. లోకం ఇంతవరకు ఎవరితోటి చక్రకట్టి నేను ఉన్నాను. మనమే అనుకుంటున్నాను అది ఉంది, అది ఉంది, అది ఉందని. అది ఉండదు నీతో చెబుతాను, నీ చోటు నేను ఉన్నాయి. అది చెబితే నిజం అనుకుంటున్నాను. అనుకునేది నువ్వే, బంధింపబడేది నువ్వే, ఆ టెన్షన్కి గురయ్యేది నువ్వే. కొంతమంది మనుషులు పాపం వాళ్ళు ఎలాగంటున్నారండి, వీళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు ఎలా తిరుగుతున్నారండి, వీళ్ళు ఎలా తిరుగుతున్నారని అంటుంటారు. భగవాన్ హరేవుడు ఆరు చిట్లు కూడా నిన్న వెళ్తాడు పెట్టుకున్నాడా, ఆరు చిట్లు కూడా ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి రియాక్షన్ ఎందుకు, అసలు ఎవరు తగ్గట్టుకున్నాడు, తగ్గట్టుకుండా కొన్ని బాధపడటం ఎందుకు, ఎంత నేను ఉండిపోవడం కాకపోతే ఈ గొడవ ఎంత ఎందుకు అండి ఇది అన్నాడు. ఇవన్నీ ముందు తెచ్చి పెట్టుకుంటున్నాను. మీకు ఎప్పుడైతే ఆ ఎవరు ఇచ్చారు కదా, మీరు జ్ఞాపకం వస్తాను కూడా నెల మీకు రియాక్షన్ వస్తుంది. మీరు అర్థమవుతుంది క్రియ ప్రతిక్రియ, క్రియ ప్రక్రియ మీద ప్రతిక్రియ కూడా వచ్చేస్తుంది. మేడం మీకు ఏదో తిట్టాలనిపిస్తుంది, యాక్షన్ మీద రియాక్షన్ కూడా వస్తుంది. అంటే విషయాన్ని స్మరించుకు, వాటిని ధ్యానం చేయకు. విషయాన్ని నువ్వు ధ్యానం చేయవలసిన పరమాత్మని, విషయాన్ని కాదు. కొంతమంది గౌతమ బుద్ధుడు చెప్తాడండి, కొంతమంది ఏదో చిన్న చిన్న మాట్లాడుకుంటారు కానీ ఇంట్లో ఒకరు ఈ కాలాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాడంటే భక్తుడు ఇంట్లో ఏదో మాట్లాడలేదు, నలుగురు నిమిషాలు సంసారంలో ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. ఆ చచ్చిపోయే వరకు వాళ్ళు ఎలా తిట్టారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారని అది సాధన చేయట్లేదు. లోపల చూడటం నేర్చుకోవట్లేదు. వాడు ఎలా తిట్టాడు, వీడు ఎలా తిట్టాడు, వాడు ఎలా అన్నాడు, ఎలా అన్నాడు అనుకుంటూ వాళ్ళు ముక్కలు దాన్ని బయటకు వదిలేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి, ఏం చేసినట్టు, ఏం ధరించినట్టు. కామయేష కోదయేష రజోగుణ సమగ్ర, అంటే ఆ రజోగుణం, ఆ వ్యాధం, వాటి యొక్క వ్యాధం నువ్వు తట్టుకోరా. ఆ కామం యొక్క వ్యాధం, ఆ పాపం యొక్క వ్యాధం తట్టుకోవడం చాలా కష్టం. అది వేగాన్ని ఎవరైతే తట్టుకుంటున్నారో వాళ్ళు ఏది అవ్వడాడు. అది మన మీటింగ్ మీరు చెప్పుకుంటున్నాం, సాధన చేసి, సాధన చేసి ఎవరైతే కామాన్ని ప్రేమగా మార్చుకుంటాడో, కోపాన్ని శాంతిగా మార్చుకుంటాడో వాళ్ళు ధనిజీ అవుతాడు. వాడు వాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సమర్థత, రజోగుణ రజోగుణంలోంచి పెట్టుకునేస్తాడు. ఇలా ఆ కామక్రోధాలు నువ్వు సాటిస్ఫై చేసిన పని అని పెరిగిపోతాయంట. కొంతమందికి కొంతమంది ఇంట్లో లేకుండా చెడుతూ ఉంటారు, అదో కాయం లేకుండా చెడుతూ ఉంటారు, అదో అలవాటు. ఆ ఇంట్లో పెడతా ఉంటారంటే నాకు శ్వాసం తిరిగిపోతాం ఇంకా పెడుతున్నారు కదా. అంటే అది అతను సాటిస్ఫై చేస్తున్నావు అనుకున్న కామాన్ని క్రోధాన్ని నేను మమ్మల్ని నిప్పులో తెలిసినాడు ఇస్తే మంచి అలా పెరిగిపోతుందో, వాటికి సంతృప్తి పరిచయకుండా పెరిగిపోతూ ఉంటాయి. కమలేష క్రోధయేష రోగుణ సముద్బల, వాటి ఆకలి నువ్వు తీర్చలేవు, వాటి ఆకలి నువ్వు తీర్చలేవు. వాటిని సాటిస్ఫై చేస్తూ వాటిని నువ్వు సంతృప్తి పడ, అంటే వాటిని వాటిని ఎంజాయ్ చేస్తూ, కామక్రోధాలను ఎంజాయ్ చేస్తూ వాటిని సాటిస్ఫై చేస్తూ వాటిని నువ్వు సంతృప్తి పరచలేవు. వాటిని నువ్వు సంతృప్తి పరచలేవు కామక్రోధాలు. ఎందుకంటే ఎంజాయ్మెంట్లోనే పెరిగిపోతూ ఉంటాయి. నేను ఏమంటున్నాడంటే నాకు దేహాభిమానం బలపడిపోయింది అన్నాడు. ఏమంటున్నాడు మీరు, నా దేహాభిమానం బలపడింది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయనేమంటున్నారంటే నిన్ను నువ్వు విచారణ చేసుకునే బుద్ధి నీకు లేదు. ఇప్పుడు నువ్వు నిన్ను విచారణ చేసుకోవడం ప్రారంభించి జరిగిపోయిన రోజు మీద వెళ్ళిపోయి అస్మానం జరిగిపోయిన కూడా తలపెట్టుకోవడం కూడా మాయది. నువ్వు ఏదో నిన్న కాలం ఎదురుకుండా కాలం కనిపిస్తున్నాను నీకు. ఈ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని విచారణ కనుక చేస్తే నీ దేహాభిమానం బలంగా ఉంది అంటున్నావు కదా, అది పలచబడుతుంది వాళ్ళ ఆ బలంగా ఉన్నది అది తలచబడుతుంది. జరిగిపోయిన కూడా అస్మానం తలపెట్టుకోదు, ఎదుపోయిందని ఎదుపోయి నీ చెరువు నీరంతా బయటికి వెళ్ళిపోయింది. ఎదుపాన్ని గురించి ఆలోచించే ముందు కొత్త నీళ్ళు పెట్టుకో. జరిగిపోయిన కాలం చేయడం జరిగిపోయింది, ఉపయోగం గట్టేసుకో. గట్టేసుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మవిచారాన్ని చేస్తే ఆ వాట విచారం తగ్గుతుంది. ఆ దేహానికి సంబంధించినటువంటి దేహాభిమానం నీకు బలంగా ఉందంటున్నారు కూడా, అది కూడా నీకు పరచబడిపోతుంది. అంటే నీకు నువ్వు కాణిగాన్ని ఇంత కూడా నాగ్దిస్తు నువ్వు కాణిగాన్ని ఉంటుంది. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు. నువ్వు కాణిగాన్ని గెంతుకుంటూ బయటకు వస్తే నువ్వు నీకు అవుతాడుతున్నావు, అది నీకు తెలుస్తుంది. కృష్ణ కృష్ణ అనుకుంటే సాధన కాదు, రామ రామ అనుకుంటే సాధన కాదు, శివ శివ అనుకుంటే సాధన కాదు. దేవుడు ఇన్సల్ట్ దేవుడు ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఎక్కడ స్వామి శివానంద దేవుడు ఇన్సల్ట్ దేవుడు ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఇంకా రామ రామ అంటే సాధన కాదు. నీకు ఏదైనా అడవడం వచ్చిందనుకో, నీకు ఏదైనా అవమానం వచ్చిందనుకో, అతను కూడా భరించగల నీకు శక్తి ఉంటే అది కూడా సాధనలో భాగం. నువ్వు పొరపాటు చేయకపోయినా ఎవరో నేను పొరపాటు చేశాడంటాడనుకో, అప్పుడు నీకు ఏమైనా నిద్రై పడిపోతాను. అటువంటి మాటలు భరించడం కూడా సాధనలో భాగం. దేని ఇన్సల్ట్ దేని ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. అంటే మంత్ర జపం చేస్తేనే సాధన కాదు, దేవం సైట్ దేవ ఇంజర్ దట్ ఈస్ దట్ హైయెస్ట్ సాధన. మధ్య ఒక అమ్మాయి అమెరికాలో చదువుతాను, అమెరికా చదువుతాను. మొన్న వెళ్ళింది వేసవకాలం, మొన్న వేసవకాలం వెళ్ళింది అమ్మాయి. అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా నుంచి, బాగున్నారు బాబు ఎలా ఉన్నారు నాన్నగారు, మేము ఎలాగో ఉన్న చోట ఉన్నాం మేము అని చెప్పి మా కృష్ణుడు ఎప్పుడు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాం మరి, మీకు చిన్నతనం నేను దండ పెట్టుకోలేదా. అన్న మాస్టర్ మీరే చేసినారు కదా, తుంగు మనస్సు అంటే నాకు ఏదైనా దండ వచ్చినాయనుకోండి, ఆ దండ జ్ఞానాన్ని కాదు మనస్సుదే కదా, అంతా మాస్టర్ మీరే చెబుతున్నారు కదా. బొమ్మలా చూడద్దు, తెరం చూడమని మీరే చెబుతున్నారు కదా, ఇంక బొమ్మ అమెరికాలో ఉంటుంది ఇండియాలో ఉంది తెరే కదా మీరు చూడమని చెబుతున్నారు. సిద్ధూషి నేను హైదరాబాద్లో నేను మీటింగ్ నేను విన్నాను, ఈ బొమ్మలు చూడకండి, జోడు బొమ్మలు చూడకండి, తెరం చూడండి, తెర చూడండి, తెర స్థిరంగా ఉంటుంది కానీ బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అలాగే ఆత్మదృష్టి కలిగి ఉండండి, చైతన్య దృష్టి కలిగండి, ఈ శవాలు ఎక్కడ ఉంటే ఏమండి అని మీరు చెబుతున్నారు కదా, ఈ శవం అమెరికాలో ఉంటే ఇండియాలో ఉంది, నాకు ఆ తెర మర్చిపోతే బొమ్మ ఎక్కడన్నా ఒకటే, ఆ తెర మర్చిపోయి బొమ్మ గొడవలోకి వస్తే మటుకు మీరు చెప్పినట్టు మనసులో బాగా కడుగుతుంది, దుఃఖం వచ్చేస్తుంది. నేను తెర గొడవలో ఉన్నాను కానీ బొమ్మల గొడవలో లేవంటాను. లక్ష్మి మీ అమ్మాయి కూడా మాట చెప్పు, ఆ అమ్మాయి తెర గొడవలో ఉందంటే బొమ్మల గొడవలో వెళ్ళట్టు. తెర ఎప్పుడు ఎలా ఉంటుందంటే బొమ్మలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతా మనస్తే అనట్టు సంతోషం మనస్తే అనట్టండి, దంగ మనస్తే అనట్టు, అంతా మనస్తే నేను చెబుతున్నట్టు ఇంకా దంగ ఏమిటిగా ఉంటుంది. నేను తెరల గొడవలో ఉన్నాను కానీ బొమ్మల గొడవలో లేదు. బొమ్మల గొడవలో ఉంటే మేము అదే ఇండియా నుంచి ఎంత దూరం వచ్చేసి అమెరికాలో ఉన్నామని ఒక బాధ వచ్చినాను, నేను బొమ్మల గొడవ ఉద్దేశం తెరల గొడవలు ఉన్నాం అంటే. చిన్న వయసు నేను చూడండి వాళ్ళ జ్ఞానం, వాళ్ళు తెలివితేటని చూడండి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మనం కానిదాని అంటే మనం పరిగెడతాం, అంటే ఏ లవునో మనకు తెలుగుతుండాలి. ప్రధాని మీరు చెప్తున్నారంటే నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడుతున్నావు అంటే నువ్వు ఎవరో నీకు తెలియదు. నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడతాం మానితే నువ్వు ఎవరో నీకు తెలియకూడదు. అంటే ఏదైతే నువ్వు అవునా దాని వైపుకి నీ ముఖం తప్పుతుంది, ఏదైతే నువ్వు కాదో దాని వైపుకి నీ ముఖం తిప్పుతున్నావు అంటే నీకు అది దొరకటం లేదు. అన్ని అవస్థలో నువ్వు ఉన్నావు, జాగ్రత్త అవస్థలో ఉన్నావు, స్వప్న అవస్థలో ఉన్నావు, ఇంకే అవస్థలో ఉన్నావు, ఎందుకంటే గాడి నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. ఈ మూడు అవస్థ ఎవరికి మనస్సుకే అది చేయకపోతే ఏమీ లేదు. మూడు అవస్థలు ఎవరికి మనస్సుకి లోకం ఉందని లోకం చెప్పలేదు, నా మనస్సు చెబుతాను. మనస్సు అనుకుపోతే లోకం కూడా అనుకుపోతుంది. వాడు మహాజ్ఞానం అవుతాడు, మహాగురు అవుతాడు, మహాజ్యోతి అవుతాడు. లోకం ఉందని ఎవరికి చెబుతున్నారు? నా శరీరం చెబుతున్నది, నా మనస్సు చెబుతాను. నాకు శరీరం ఉందని, శరీరం దగ్గర లోకం ఉందని, ఎక్కడో జీవుడు ఉన్నాడని ఇవన్నీ నా మనస్సు చెబుతాను. మనస్సు అడిగినప్పుడు మనస్సు కల్పించే విషయాలు కూడా నిండిపోతాయి. కాని విషయాల వైపుకి, కాని మనస్సు వైపుకి, ఆ రోగుణ వికారాల వైపుకి నువ్వు పరిగెట్టకు. లోపలికి చూడటం నేర్చుకో. ఆ లోపల అన్న వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అది వ్యక్తమయ్యాక నీకు తెలుస్తుంది, ఇదే బయట ఉంది, బయట ఉంది, ఇదే ఇదే అంతటా ఉంది, అంతటా ఉన్న దానికి, నా హృదయంలో ఉన్న దానికి భేదం లేదని సంగతి నీకు తెలుస్తుంది. భగవంతుడు మనకు చేసిన మీరు ఏమిటంటే, గత జన్మలో యొక్క జ్ఞాపకాలు మనకు రాకుండా చేశాడు. అది భగవంతుడు చేసిన గొప్ప ఉపకారం మనకు. ఎందుకంటే ఈ సంసారంలోని బాధలే మీరు పడలేకపోతున్నారు. ఆ పూర్వజన్మ సంసారం కూడా మీకు జ్ఞాపకం వస్తాయనుకుని మీరు దుఃఖం పెరిగిపోదు. మనకు రెండు ఉపకారాలు చేస్తున్నాడు ఈశ్వరుడు. ఒకటి, గత జన్మ యొక్క ఆ విషయాలు జ్ఞాపకం రాకుండా చేస్తున్నాడు. మళ్ళీ మన పవిత్రమైన కోసం కొత్త జన్మ వేస్తున్నాడు, కొత్త అవకాశాలు మనకు కలిగజేస్తున్నాడు. ఇదంతా ఈశ్వరుని కృప. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల ఆనందమయముగా మంచి స్థితి కరుణింపు అరుణాచల. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ నామం ఎందుకంటే చాంటింగ్ ఎందుకంటే చాంటింగ్ వల్ల కూడా మనసు పవిత్రం అవుతుంది. మనం చేసే పనులు సాధారణ పేరు మీద మనం చేసే పనులని మనం పవిత్రం చేసుకోవటమని, అంటే హిందువులు అవటం కోసం. నామం కూడా కాలక్షేపం కాదు, మనం పవిత్రం చేస్తున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అంటే మనం చెట్లు దిగేటప్పుడు ఏదో రోడ్డు నుంచి దిగాలి కదా. అదే మోక్షానికి వెళ్ళడానికి ఏ రేవన ఉపయోగించుకోవచ్చు, ఆ రేవన ఉపయోగించుకోవచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మీరు కృష్ణుడనే రేవు నుంచి దిగినా, రాముడనే రేవు నుంచి దిగినా, మీరు అందుకోవాల్సిన జ్ఞాన గంగనే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. రమణ మహర్షి గారి దగ్గర చెప్పిన కృష్ణుడి విగ్రహంతాన్ని, రాముడి విగ్రహంతాన్ని పరిష్కరిస్తే ఆయన దానికి కన్నీళ్ళు వచ్చేయట. ఆ విగ్రహాలు ఎవరైనా పరిష్కరిస్తే ఆయన చేతిలో పిలిచే ఆయన కళ్ళంపై నీళ్ళు వచ్చేయట. అంటే జ్ఞానం గురించి ఎంతైనా చెప్పగలం, కానీ భక్తిని భక్తిని తట్టుకోలేమని చెప్పుకోవాలి. జ్ఞానం గురించి ఎంతైనా చెప్పవచ్చు, కానీ భక్తిని మట్టికి ఆయన అంతా మహాజ్ఞానండి. జగత్తు జీవుడు ఈశ్వరుడు మనవు కల్పితమైన చెప్పిన ఆయన దేవతా విగ్రహాలు తీసుకొచ్చాను చేతిలో గురించి కన్నీరు కార్చివాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. వాసుదేవాయ, వాసుదేవాయ, వాసుదేవ, వాసుదేవ, వాసుదేవ. అంతటా అంతటా వ్యాపించిన దేవుడు. ఇందు గడవ అందు లేని సందేహం వాదు. అంతటా వ్యాపించినటువంటి దేవుడు వాసుదేవ, వాసుదేవ. అంటే సర్వసాక్షి వాసుదేవ. ఓం నమో నారాయణాయ. ఇది మంత్రరాజు, మంత్రరాజు అంటే రాజులు, మంత్రాలతో రాజు లాంటిదండి. చర్మశ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అదొంది చర్మశ్లోకం. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ನಾರಾಯಣ ಅಂತ ಒಬ್ಬರು ಇಷ್ಟಂತೂ ಹೋಗ್ತಾರೆ, ಅದು ಮಹಾ ಚೈತನ್ಯ. ಅದೇ ಪಂಚಭೂತಾಯ ಏನಿದ್ರು ಕೂಡ ಏ ಚೈತನ್ಯದಿಂದೋ ಆ ಚೈತನ್ಯ ನಾರಾಯಣ. పంచభూతాలు వచ్చారే జీవకోటి వచ్చింది. పంచభూతాలు లేనప్పుడు జీవకోటి లేనప్పుడు కూడా ఏ చైతన్యమైతే ఉందో ఆ చైతన్యమే నారాయణుడు. నారాయణ 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 ఓం నమో నారాయణాయ.